దయమేడువైన తండ్రి, కృప కలిగిన దేవ, ఈ సాయంత్ర సమయం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి మరీ ఒకసారి మేము అంతా వచ్చి ఉన్నాం తండ్రి. మీ యొక్క కృపను మాపై కనపరిచి మాకు అవసరమైనటువంటి వాక్యమును మీరు అనుగ్రహించండి. మీ వాక్యమును గ్రహించేటువంటి శక్తిని, దానికి లోబడేటువంటి హృదయములను మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించండి. మేము ఎల్లప్పుడూ నీ వారమై బ్రతికేటువంటి వారిని మమ్మల్ని చేయండి. మేము వినుచుండియో దాని పెడచెవిని పెట్టి మా యొక్క ఇష్టానుసారంగా చేసుకునేటువంటి వారం ఈ లోకంలో వండుకుంటున్నట్లుగా మేము ఎల్లప్పుడూ నీ బిడ్డలమే ఈ లోక సంబంధమైనటువంటి బాటకు ఎదురు నడిచేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తు నామందు విడుకుంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలు బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడాను ప్రభునందు ముందుకు కొనసాగుతున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ దినమందు 2 కొరింథీయులకు రాయబడినటువంటి పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనములను చూచుకుందాం. ఇక్కడ ఏమని వ్రాయబడినదంటే, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు, గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాల్ని మనం చూసినట్లయితే, మొదటగా సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునేటువంటి వాడై ఉన్నాడని చెప్పబడింది. ఇక రెండవది, కాబట్టి వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకునట అనేటువంటిది అది కొత్త ఏమి కాదని చెప్పబడింది. ఇక మూడవదిగా, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును అని వ్రాయబడి ఉన్నది. ఈ లోకంలో మనం చూసినట్లయితే వేషం అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపేటువంటి లేక భ్రమపరిచేటువంటి పనినే నటించటము లేక వేషము వేయటము అని చెప్పి మనం అంటూ ఉంటాం. ఈ నటించేటువంటి ఈ యొక్క పనిలో వేషం వేయటం అనేటువంటిది అందరూ చేసేటువంటిదే. నేను ఎవరిగానూ నటిస్తూ ఉంటాను, కాబట్టి వారిలాగా నేను వేషం ధరించుకుంటూ ఉంటాను. ఆ వేషమును ధరించుకున్న తర్వాత వారిలాగా నేను చేసేటువంటివి, మాట్లాడేటువంటిది, ఇంకా మిగిలినటువంటివన్నీ కూడాను వారిని అనుకరిస్తూ చేస్తూ ఉంటాను. ఇవి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటివి. జీవిత బాటలో దాదాపు ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి నటించినటువంటి వారై ఉంటానే ఉంటారు, లేకపోతే నటించడానికి ప్రయత్నించినటువంటి వారైనా సరే అయి ఉంటారు. ఇది ఏ ఒక్కరిని తీసుకున్నా సరే ప్రతి ఒక్కరి జీవితంలోనూ మనం దానిని చూడవచ్చు. దీనికి విశ్వాసులు అనేటువంటి వారు అతీతమైనటువంటి వారు ఏం కాదు. విశ్వాసులు అయినటువంటి వారు సహితము కొన్నిసార్లు నటించేటువంటి వారుగా ఉండవచ్చును. కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ అనేటువంటివి మనం హ్యాండిల్ చేయవలసిన అవసరం ఉంటుంది జీవితంలో. అలాంటి సమయాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే నటిస్తూ ఉంటాము. అంటే మనకు తెలిసినప్పటికీ మనకు తెలియదు అన్నట్లుగా మనం నటిస్తూ ఉంటాం. కొన్నిసార్లు తెలివిగా తప్పుకొనవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితులలో కూడా మనము నటిస్తూ ప్రవర్తిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనము చూస్తాము, లేకపోతే వింటాము, లేకపోతే చదువుతాము, కానీ ఎవరైనా మనల్ని దాని గురించి ప్రశ్నించినట్లయితే ఏమి తెలియనట్లు నటిస్తూ ఉంటాము. ఈ విషయాల్లో కూడా మనం నటించడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఉదాహరణకు ఒక బ్యాంకుకు నేను వెళ్ళాను అనుకుందాం. ఆ బ్యాంకులో నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి అక్కడ కనిపించాడు. అతని దగ్గర బాగా క్యాష్ చాలా ఎక్కువగా ఉన్నది. అతను క్యాషియర్ కౌంటర్లో కనపడి డబ్బు కడుతున్నాడు అనుకుందాం. అతను నాకు కనిపించాడు. సరే, అతను కడుతూ ఇటు అటు చూస్తూ నా వైపు తిరగబోయాడు. నేను వెంటనే ఏం చేస్తానంటే, నన్ను ఎప్పటి వరకు అతని వైపు చూస్తున్నటువంటి వాడిని, నేను అతని వైపు చూడటం లేదు అన్నట్లుగా మరోవైపుకి నా తల తిప్పేసుకుంటాను. ఎందుకంటే ఆ యొక్క సెన్సిటివ్ ఇష్యూలో నేను కొంచెం తెలివిగా తప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాను, కాబట్టి అతడు నన్ను గమనించాడు అని అతను గమనించకముందే నేను గమనించినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాను. ఇలాంటివి కొన్ని మనం చేస్తూనే ఉంటాం. ఇవి ఏ ఒక్కరికైనా సహజమే. ఇప్పుడు మనకి విశ్వాసులైనటువంటి వారు సహితం ఇలాంటివి చాలా చేస్తూనే ఉంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనము వేషం వేయటం అనేటువంటిది కొత్త ఏమి కాదు. కొన్నిసార్లు ఒక వ్యక్తి తప్పు చేస్తాడు. ఆ తప్పు చేసినటువంటి వ్యక్తి మనకు బాగా పరిచయమైనటువంటి వాడై ఉండవచ్చు, లేకపోతే మన కుటుంబానికి బాగా దగ్గర వాడై ఉండవచ్చును. అయితే అలాంటి సమయాల్లో మనం ఏం చేస్తామంటే, ఆ సిట్యుయేషన్ ఎరైజ్ అయ్యేటప్పటికి ఆ దగ్గరలో సమీపంలో మనం ఉన్నట్లయితే మనకి ఆ వ్యక్తికి ఏ విధమైనటువంటి సంబంధం అసలు లేనే లేదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇది కూడాను జరిగేటువంటిదే. కాబట్టి ఈ వేషం వేయటం అనేటువంటిది కొత్త ఏమీ కాదు. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి వేషం వేసినటువంటి వారే, నటించినటువంటి వారే. ఇది నిత్య జీవితంలో సర్వసాధారణంగా మనం చూచేటువంటిది. ఈ లోకరీతిగా మనం చూచినట్లయితే నటించుట అనేటువంటిది కొందరు జీవనోపాధి కొరకు చేస్తూ ఉంటారు, కొంతమంది హాబీగా చేస్తూ ఉంటారు, కొంతమంది మోసగించేందుకు చేస్తూ ఉంటారు, మిగిలినటువంటి వారు ఇతరత్ర చేయటం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కొందరు వృత్తిరీత్యా నటించేటువంటి వారు ఉన్నారు, ఈ సినిమా ఫీల్డ్లో వీటిలో నటించేటువంటి వారందరూ కూడాను వారికి అదే జీవనోపాధి. అంటే నటించటం ద్వారా వారు తమకు కావలసినటువంటి ఆ జీవనోపాధిని సంపాదించుకుంటూ ఉంటారు. ఈ లోకంలో వృత్తిరీత్యా నటించేటువంటి వారికి రాబడి చాలా ఎక్కువగా ఉంటుంది. మనకు తెలిసినట్లుగా వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ, మనుషులు వాళ్ళని ఆ వారి ఫ్యాన్సమే వీరి ఫ్యాన్సమని చెప్పుకునేటువంటి వారు, వారి తెరపైన కనబడితేనే ఈలలు వేసేటువంటి వారు, చప్పట్లు కొట్టేటువంటి వారు, వారి అసోసియేషన్ పేరు చెప్పుకొని ఏదేదో పనులు చేసేటువంటి వారు, ఇలాంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. వారికి పాపులారిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి వృత్తిరీత్యా నటించేటువంటి వారికి ఈ లోకరీతిగా మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నటించటం అనేటువంటిది అన్ని లైఫ్ సిట్యుయేషన్స్లోనూ ఎప్పుడొకప్పుడు జరుగుతూనే ఉంటుంది. వీటిలో ఒకటి భక్తిలో సహా నటించటం అనేటువంటిది. ఈరోజు మనం చదువుకునేటువంటిది దీనిని గురించే. మిగిలినటువంటివన్నీ కూడా పక్కన పెట్టి భక్తిలో నటించటం అనేటువంటి దానిని గురించి మనం చదువుకోబోతున్నాము. భక్తిలో సహా నటించటంలో వెలుగుదూత వేషం వేయటం అనేటువంటిది తప్పనిసరిగా అవసరమై ఉన్నది. ఈ వేషం కనుక నువ్వు వేయకపోయినట్లయితే భక్తిలో నువ్వు నటించేటువంటి అవకాశం లేదు. కాబట్టి వెలుగు సంబంధిగా నీవు తప్పనిసరిగా వేషం వేసి నటించవలసినటువంటి అవసరం ఉంటూ ఉంటుంది. అంటే ఏంటండి అని అడగవచ్చు కొంతమంది. అంటే ఏంటంటే లేని భక్తి ఉన్నట్లుగా కనపరచటం అనేటువంటిది, ఇతరులను సహచరులను ఆ విధంగా భ్రమింపచేయటం అనేటువంటిది ఈ కోవ కిందకి వస్తూ ఉంటుంది. కొంతమందికి అసలు భక్తి లేదు, ఇంకోటి లేదు. వారికి భక్తి ఏదో ఉన్నట్లుగా ఏదో కనిపింపజేయాలని చెప్పి తాపత్రయపడుతూ ఉంటారు. రెగ్యులర్గా గుడికి వెళ్ళటం అనేటువంటిది, ఏదో వాక్యం చదవటం అనేటువంటిది, గుడి సంబంధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడ కొంత హడావిడిగా కనపడటం అనేటువంటిది, అక్కడ ప్రముఖులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి తరచుగా మాట్లాడటం అనేటువంటిది, వారికి వీర విధేయులుగా ఉండటం అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడాను వీరు చేసేటువంటి వాటిల్లో కొన్ని పనులై ఉంటూ ఉంటాయి. ఈ విధంగా ఇతరులను సహచరులను భ్రమింపజేయటానికి కూడా వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే నిజంగానే భక్తి అనేటువంటిది హృదయంలో లేకుండగా మనం ఎంత నటించినప్పటికీ ఏదో ఒక సందర్భంలో బయటకు రాక తప్పదు. ఎందుకంటే భక్తి అనేటువంటిది హృదయాంతరంగంలో నిండి ఉంటే గాని అది అన్ని సమయములలోనూ అందరి యొద్ద కూడాను ప్రదర్శించబడగలిగినటువంటి పరిస్థితి ఉండదు. నీవు భక్తి లేనటువంటి వాడవైతే, నువ్వు కోపివైనట్లయితే, నీవు భక్తి జీవితంలో ఉంటున్నానని చెప్పుకొనుచు, కోపమును తగ్గించుకున్నటువంటి వాడుగా ఉంటున్నానని చెప్తూ నీవు ప్రజలను భ్రమింపచేయాలనంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. ఏదో ఒక సిట్యుయేషన్ ఎరైజ్ అవుతుంది, అక్కడ నీలో ఉన్నటువంటి అసలైనటువంటి ఆ నైజము బయటపడక తప్పదు. కాబట్టి లేని భక్తి ఉన్నట్లుగా మనం కనపరచటం అనేటువంటిది, మనతో పాటు తిరిగేటువంటి వారిని సహచరులను ఆ విధంగా భ్రమింపజేయటం అనేటువంటిది నీవు కొన్నిసార్లు చేయవచ్చును, కానీ అన్నిసార్లు చేయలేవు. కొందరిని నీవు అన్నిసార్లు భ్రమింపజేయవచ్చును, అందరినీ అన్నిసార్లు నీవు భ్రమింపజేయలేవు. ఇక రెండవది, ఈ విధంగా ఎందుకు చేస్తారు? అంటే భక్తిలో నటించటం అనేటువంటిది అసలు అవసరం ఏమొచ్చింది, ఈ విధంగా చేయటానికి కారణమేంటి అని మనం చూసినప్పుడు కొంతమంది డబ్బు కోసం చేసేటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే కొన్ని సంఘాల్లో ఎవరో విదేశీ సంఘం అనేటువంటిది, అక్కడ ఉన్నటువంటి వారు పేదవారు కాబట్టి వారికి ఏదైనా కొంత ఆర్థిక సహాయం గనక అందిస్తూ ఉన్నట్లయితే ఆ సహాయము అక్కడికి వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరికి ఏదో కొంత డబ్బు అనేటువంటిది ఇస్తారు కాబట్టి దానికోసం వెళ్ళేటువంటి వాళ్ళు ఆ విధంగా వీరికి కూడా భక్తి అనేటువంటిది ఉన్నట్లుగా కనిపింపజేయటం అనేటువంటిది, నటించటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొంతమంది పెళ్లి కోసం భక్తి ఉన్నట్లుగా నటించేటువంటి వారు ఉంటూ ఉంటారు. వారికి ఎదిగినటువంటి పెళ్ళెవరో ఉంటారు, లేకపోతే పిల్లలు ఎవరో ఉంటారు కాబట్టి వారికి పెళ్ళిళ్ళు కావాలని అంటే వీరికి తగినంత ఆర్థిక స్తోమత అనేటువంటిది ఉండదు. వీరికి ఉన్నటువంటి రిలేషన్స్ కానీ అలాంటి వాటితోటి వారు తగినటువంటి సంబంధం కోరేటువంటి సంబంధాన్ని తెచ్చుకోగలిగినటువంటి ఆ యొక్క స్తోమత అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇలాంటి వారు ఏం చేస్తూ ఉంటారంటే ఈ చర్చెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారును పాస్టర్మ్ గారును లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొందరు పెద్దలను పట్టుకొని వారి దగ్గర విధేయత చూపిస్తూ వీళ్ళ పిల్లల పెళ్లి కోసం అని చెప్పి ప్రాకులాడేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఇక మూడవ కోవ, వారు ఉపాధి కోసం ప్రాకులాడేటువంటి వారు. వీరు చర్చికి వెళ్ళినట్లయితే, చర్చ్ మెంబర్స్ అయినట్లయితే, చర్చి సంబంధమైనటువంటి ఏదో ఒక జాబ్ అనేటువంటిది వారికి ఇస్తారన్నటువంటి ఉద్దేశంతో వీరు భక్తి ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. ఇంకా మిగిలినటువంటి వారు దొరలు లేకపోతే ఇతరులు ఇచ్చేటువంటి సహాయం కోసం ఆశపడి ఏదో భక్తి ఉన్నట్లుగా నటిస్తూ వారేదో కొంత సేవ చేస్తున్నట్లుగా ప్రదర్శించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఇక్కడ ఇంత సేవ జరుగుతున్నదండి, ఇన్ని చోట్లకు మేము వెళ్ళామండి, పేదల మధ్య ఇంత సేవ చేశామండి, ఇదిగోండి ఇలాంటి వారి మధ్యన మేము సేవ చేస్తున్నామని కొన్ని ఫోటోలు తీసుకొని విదేశాలకు పంపుతూ అక్కడ నుండి డబ్బును తెచ్చుకుంటూ ఆ డబ్బునంతా కూడా మింగేస్తూ నేను ఉండవచ్చు. కాబట్టి నా లాంటి వాళ్ళు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా దొరలు లేకపోతే ఇలాంటి వారు ఇచ్చేటువంటి సహాయం కోసం దేవుని సేవను దూషణ పాలు చేసే విధంగా ఈ దౌర్భాగ్యపు పనిచేసేటువంటి వారు కొంతమంది ఉంటారు. వీరు కూడా నటించేటువంటి వారే. ఇక తాము కూడా ఇతరుల వల్లనే భక్తి గలవారమని చెప్పుకునేందుకు చూపించుకునేందుకు ఆసక్తి కనపరిచేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. చుట్టుపక్కన ఉన్న వారందరూ కూడా భక్తి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారు వారికి ఉన్నటువంటి అనుభవముల గురించి చెప్తా ఉంటారు. ఈ స్థితిలో నాకుగా ఏ విధమైనటువంటి భక్తి ఏమీ లేకపోయినా సరే, విశ్వాసం లేకపోయినా సరే, అరే అందరిలో నేను తేలిపోతున్నానే అనేటువంటి ఆ యొక్క ఉద్దేశం చేత నేను కూడా అందరిలాగానే వేషం వేసుకొని ఆ యొక్క స్థాయికి నేను ఎదిగేటువంటి పరిస్థితి లేదు, నాలో ఆ విశ్వాసం లేదు, నాలో ఆ నిజాయితీ లేదు, కాబట్టి నేను వేషం వేసి నేను కూడా ఒక భక్తి గలవాడిని అని చెప్పుకునేందుకు ప్రయత్నించటం మరొకటి. కొంతమంది స్థాయిలో ఎదిగేందుకు కొంతమంది ఈ యొక్క రకమైనటువంటి వేషం వేసేటువంటి వారు ఉంటారు. ఎందుకంటే కొన్ని సంఘాల్లో స్థాయిలు అనేటువంటివి ఉంటాయి. చిన్న పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు, ఆ తర్వాత ఇంకొకరు ఇంకొకరు, ఈ స్థాయిల్లో ఎదిగేందుకు వారికి లేనటువంటి భక్తిని చూపించేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. తర్వాత కొందరు పేరు ప్రతిష్టల కోసం ఇలాంటి పనులు చేసేటువంటి వారు సహితం ఉన్నారు. ఉదాహరణకు ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన, ఆయనకి ఏదో ప్రవచన వరం ఉంది అని అనుకుందాం. ఆయన ఏదో ప్రవచన వరం ద్వారా ఏదో కొన్ని ప్రవచనాలు చెప్పినప్పుడు అవి జరిగితే జరిగి ఉండవచ్చు. దీనిని ఆసరాగా చేసుకుని వారికి కూడా ప్రవచన వరము ఉంది అని తెలియపరుచుకున్నట్లయితే వారికి ఏ రకమైనటువంటి పాపులారిటీ ఉన్నదో అదే రకమైనటువంటి పాపులారిటీ వీరికి కూడా సంక్రమించనై ఉన్నదని ఉద్దేశంతో కొంతమంది వీరు కూడా లేనటువంటి ప్రవచనాలని చెప్పటం మొదలు పెడుతూ ఉంటారు. ఒకసారి నేను కూర్చొని చదువుకుంటూ ఉన్నాను. ఆ టైంలో నేను స్టూడెంట్గా ఉన్నాను, చదువుకుంటూ ఉన్నాను. నా ప్రకారం కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా చదువుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో దూరం నుండి లౌడ్ స్పీకర్లో ఎక్కడో ఒక చర్చిలో జరుగుతున్నటువంటి ప్రసంగం వినపడుతూ ఉన్నది. ఆ యొక్క మీటింగ్లో ప్రసంగిస్తున్నటువంటి ఆయన కేరళ నుంచి వచ్చినటువంటి ఎవరో ఒక ఆయన అంట. సరే, ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు, మేము చదువుకుంటూనే ఉన్నాం కానీ కొంత ప్రసంగం కూడా ఆలకిస్తూ ఉన్నాం, ఏం చెప్తున్నాడా ఏంటని చెప్పి. ఈ సమయంలో ఆయన ప్రసంగం చేయటం ముగించడం అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఆయన కొన్ని ప్రవచనాలు చెప్తూ ప్రారంభించాడు. ఏమిటి ఈ ప్రవచనాలు అంటే, ఇదిగో దూరం ఉన్నటువంటి అక్కడ జాన్సన్, నీకో చిన్న గడ్డ ఉంది, ఆ గడ్డ కరిగిపోతుందని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇదిగో అక్కడ ఉన్నటువంటి జోస్ఫినా, నీకున్నటువంటి ఆ యొక్క మతిమరుపు తనం పోతుందని ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఇలాంటివన్నీ చెప్తా ఉన్నాడు. నేను విని ఏమిటి ఇదంతా అని పక్క వాళ్ళతో అంటే, అన్నా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మన గుడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉన్నారన్నా, ఇది ఈ దినాల్లో చాలా ఎక్కువైపోయింది, ఎందుకంటే ప్రవచన వరం ఉంది అని చెప్పుకున్నట్లయితే వారికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, పాపులారిటీ ఎక్కువ ఉంటుంది, అందువల్ల ఇది ఇవన్నీ కూడాను చాలా ఎక్కువైపోతున్నాయి అన్నా అని చెప్పారు. మరి అక్కడ ఆయన చెప్పినటువంటి పేర్లు కలిగినటువంటి వారు అక్కడ లేకపోతే పరిస్థితి ఏంటి అని అంటే, ఆయనే చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన పిలిచినటువంటి పేర్లు కనుక అక్కడ మనుషులు లేకపోయినట్లయితే, ఇదిగో నువ్వు దూరం నుండి వింటున్నావు, నువ్వెవరో నీకు తెలుసు, కాబట్టి నీకు మాత్రం ఈ యొక్క స్వస్థత కలుగుతుంది అంటే అక్కడ లేనటువంటి వారినేమో దూరంగా ఉన్న వాళ్ళని చెప్తామన్నాడు. అక్కడ ఎవరైనా పురాణ ఒకళ్ళిద్దరు తగిలితే వారు మాత్రం వాళ్ళు స్వస్థపడిపోయారని చెప్తా ఉన్నాడు. ఇలాంటి వారు చాలామంది తయారవుతూ ఉన్నారు. ఒక విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవలసినది ఏంటంటే, ఏ విధమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి కృపావరమైనప్పటికీ అది ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచేటువంటిదిగా ఉంటుంది. అందునిమిత్తమై మనము వాడవలసి ఉన్నది. అందునిమిత్తమై మాత్రమే ప్రభు మనకు అవి అనుగ్రహించేటువంటివిగా ఉంటాయి. అంతేగాని నన్ను నేను గొప్ప చేసుకునేందుకు, నన్ను నేను మహిమపరచుకునేందుకు, ప్రభు యొక్క మహిమను దొంగిలించి నా ఇష్టానుసారంగా వాటితో ఆటలాడేందుకు కాదు. అది మనం అందరం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక సాతాను గురించి మనం ఆలోచించినప్పుడు, సాతాను సమస్తమైనటువంటి అపవిత్రతకు జనకుడై ఉన్నాడని మనకందరికీ తెలుసు. అయితే వాడికి వాక్యం బాగా తెలుసు. తెలియనటువంటి వాక్యం వాడికి ఏది లేదు. ఏ ఒక్కరిని వాడు వదలలేదు. ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఆ మాటకు వస్తే, అన్ని సమయాల్లో వాడికి అనుకూలత ఉన్నప్పుడు, వారు శోధించాలి అని అనుకున్నప్పుడు శోధిస్తూనే ఉంటా ఉంటాడు. చివరికి యేసు ప్రభువును సహా శోధించాలని ప్రయత్నించినటువంటి వాడు ఈ సాతానుడు. అనుమానం రాకుండా ప్రజలను తప్పుతోవ పట్టించటంలో వీడు సిద్ధహస్తుడు. ఎందుకంటే వాడు చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే, వాడి మాటలను వింటా ఉంటే అవి చాలా లాజికల్ గా ఉంటా ఉంటాయి. అవి వాక్యానుసారమైనవే కదా అని చెప్పి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ప్రభును శోధించినప్పుడు వాడు ఉపయోగించినటువంటివన్నీ కూడా బిబ్లికల్ వర్సెస్ మాత్రమే ఉపయోగించాడు. అంటే సామాన్యులైనటువంటి వారికి, కొత్త వారికి ఎలా అనిపిస్తుందంటే, నిజంగానే ఇది వాక్యంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి ఇది కరెక్టే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం నేర్చుకునవలసినది ఏంటంటే, వాక్యంలో ఒక చోట చెప్పబడినటువంటి వాక్యము దాని పరిధులకు లోనై ఉంటుంది. అంటే అది ఎవరితో చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, ఏ కాలంలో చెప్పారు, ఏ పరిస్థితులలో చెప్పారు, ఇవన్నీ కూడాను లెక్కలో తీసుకునివలసి ఉంటుంది. అదే విధమైనటువంటి మాట ఉపయోగించి చెప్పబడినటువంటి వాక్యములు ఎక్కడెక్కడ చెప్పబడినవి, వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత దాని యొక్క సారాంశం చొప్పున మనము దాని యొక్క అర్థాన్ని తీసుకునివలసి ఉంటుంది. అంతేగాని ఏదో ఒక మాట చెప్పారు బైబిల్లో అని చెప్పేసి ఆ మాటను మాటగా తీసుకున్నట్లయితే అది ఇష్టానుసారంగా తయారవుతుంది తప్ప అది వాక్యంగా ఉండదు. ఈ సాతానుడు అవసరమైతే కొన్ని సూచక క్రియలను, మహత్కార్యములను సహా చేయించగలిగిన శక్తి కలిగినటువంటి వాడు. ఉదాహరణకు మోషే తాను సూచక క్రియలు చేస్తున్నప్పుడు ఫరో ముందు కర్ర పడవేసినప్పుడు సర్పమైంది. అదేవిధంగా మాంత్రికులు సైతం ఆ విధంగా చేయగలిగారు. కాబట్టి వీడు కూడా కొన్ని శక్తియుక్తులు కలిగినటువంటి వాడు. వీడి ద్వారా కూడా కొన్ని సూచక క్రియలు అనేటువంటివి, మహత్కార్యములు అనేటువంటివి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ప్రభువు చెప్తాడు, రెండవ రాకడకు ముందు అనేక మంది అబద్ధ క్రియస్తులు వచ్చి వారు అవసరమైతే సూచక క్రియలను, మహత్కార్యములను సహా చేస్తూ ఏర్పరచబడినటువంటి వారిని సహా మోసగించగలిగినటువంటి వారై ఉంటారని చెప్తూ ఉంటాడు. కాబట్టి వీడి యొక్క మోసగింపు అనేటువంటిది చాలా మందిని పడద్రోసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా వివేచన కలిగి ప్రార్థనతో నిండి ఉంటేనే తప్ప వీడి యొక్క శక్తియుక్తుల నుండి తప్పించుకునేటువంటి పరిస్థితి మనకు ఉండదు. ఆ తర్వాత సాతాను యొక్క పరిచారకులను గురించి చెప్పబడినది. మొదటి సాతానుని గురించి చెప్పబడినది మనం చదువుకున్న భాగంలో, ఆ తర్వాత వాని పరిచారకులను గురించి చెప్పబడింది. వాని పరిచారకులకు సహితము ఇప్పుడు మనం సాతానికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయని అన్ని చెప్పుకున్నాము. ఈ లక్షణాలన్నీ కూడా వారి పరిచారకులు సహితం ఉంటూ ఉంటాయి అన్నమాట. అంటే లాజికల్ గా మాట్లాడేటువంటి శక్తి, అవసరమైతే కొన్ని సూచక క్రియలను కూడా చేయగలిగిన శక్తి, లేకపోతే ప్రతి ఒక్కరిని శోధించగలిగినటువంటి శక్తి, ఇలాంటివన్నీ కూడాను వీళ్ళకి సహితం ఉంటూ ఉంటాయి. కాబట్టి వీరేం చేస్తూ ఉంటారంటే, వాడు చేసినటువంటి పనులన్నీ కూడాను చేస్తూ ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. యూదా ఇస్కరియోతును మనం తీసుకున్నప్పుడు వాడు కపటమైనటువంటి భక్తిని ప్రదర్శిస్తూ మోసం చేయటానికి ప్రయత్నించాడు. ముద్దు పెట్టుకుని ప్రభువును అప్పగించటానికి ప్రయత్నించాడు. దొంగ అయ్యుండి డబ్బు సంచిలోని డబ్బును దొంగిలిస్తూ వాడు ఒక భక్తిపరునిగా తాను వేషం వేసుకొని ఇతరులను మోసగించటానికి ప్రయత్నించాడు. ఇలాంటి వారు అనేక మంది మనకి తగులుతూ ఉంటారు. నేను హై స్కూల్లో ఉన్నాను. ఆ సమయంలో ఒక కుర్రవాడు కాలేజీలో చదువుతూ ఉండేవాడు. అతను చాలా నమ్మకంగా ఉంటూ ఉండేవాడు. చాలా నమ్మకంగా ఉంటూ ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరూ అతన్ని నమ్మారు. అయితే ఇతను నమ్మకంగానే ఉంటూ అపనమ్మకంలో జీవిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి డబ్బు సంచిలోని డబ్బుల్ని దొంగిలించటం అనేటువంటిది, ఇతరులకు తెలియకుండా మోసాలు చేయటం అనేటువంటివి, ఆ తర్వాత దూరంగా వెళ్ళి ఇంకేయో చేయటం అనేటువంటివి, ఇలాంటివన్నీ చేయటం ప్రారంభించాడు. ఆ తర్వాత అతని పట్టుకోవటం అనేటువంటిది జరిగింది. ఏమిటయ్యా అంటే నేను చేశాను, ఇలాగే తప్పులు చేశానని ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అతను చాలా సిగ్గుతోనూ అవమానంతోనూ వెళ్ళిపోవటం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా భక్తి వేషం వేస్తూనే సంఘాలలోనే స్థానం అనేటువంటిది సంపాదించుకొని అక్కడ ఉంటూ, అక్కడ ఇలాంటి పనులు చేసేటువంటి వారు కొన్నిసార్లు ఉంటా ఉంటారు. ఎందుకంటే ప్రభు యొక్క ఇన్నర్ సర్కిల్లోనే 12 మందిల్లోనే యూదా ఇస్కరియోతు ఉండగలిగినప్పుడు మన యొక్క సంఘాల్లో సహితము ఇలాంటి వారు ఉంటూ ఉంటారు. వీరిని మనము మొదట్లోనే గమనించి దూరంగా పెట్టకపోయినట్లయితే సంఘములో చాలా వాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి అవకాశం, పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు అనేటువంటివి ఉండటం జరుగుతూ ఉంటుంది. భక్తి వేషం వేసేటువంటి ఈ సాతాను పరిచారకుల యొక్క పన్నాగములు, థింకింగ్ ఇవన్నీ భక్తి వేషం వేసుకొని నమ్మించి మోసం చేసే విధంగా ఉంటూ ఉంటాయి. ఇలాంటి వారు తమ పన్నాగములు సఫలీకృతం కానప్పుడు ఏం చేస్తారంటే, బెడిసిగొట్టినప్పుడు ఏం చేస్తారంటే, ఇక మూటమల్లి సర్దుకుంటూ ఉంటారు. ఎంతకాలం అయితే వారి పన్నాగములు అనేటువంటివి సక్సెస్ అవుతూ ఉంటాయో, బెడిసి కొట్టనంతసేపు ఎంతకాలం అయితే వారు మోసం చేసి అక్రమంగా వారు చేస్తున్నటువంటి పనులు కొనసాగించగలరో, అంతకాలం వారు చేసేటువంటి వారై ఉంటా ఉంటారు. వారికి వారుగా వారికి రియలైజేషన్ కలిగి నేను చేసింది తప్పు అని చెప్పి ఆ పద్ధతిని మార్చుకునేటువంటి వారు చాలా తక్కువ. ఇస్కరియోధను చూసినప్పుడు మనకి అతను ఆ విధంగా చేసిన తర్వాత చివరికి అతనికి ఏదో రియలైజేషన్ వచ్చినట్లుగా వచ్చింది, కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సంఘాల్లో సైతము ఇలాంటి వారు ఉన్నట్లయితే వీరు పట్టబడితేనే అప్పుడు ఏదో మొసలి కన్నా వీరు కార్చేటువంటి వారై వీరు ఉంటారు తప్ప, వారికి వారుగా రియలైజేషన్ వచ్చి వారు మొదట్లోనే వారు తమ తప్పును ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి వారుగా వీళ్ళు ఉండరు. ఈ వెలుగుతూత వేషం వేసిన వారిని అందరూ, అంటే సంఘంలో ఉన్నటువంటి అందరు కూడాను ఒకే విధంగా గుర్తించలేరు. కొందరు ఎన్నడూ గుర్తించలేనటువంటి స్థితిలో ఉంటారు. ఇది ఎందుకు జరుగుతుందంటే, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఒక్కొక్క మెట్లో ఉంటూ ఉంటారు విశ్వాసంలో. కాబట్టి కొందరు విశ్వాస మెట్టులో పై స్థాయిలో ఉన్నటువంటి వారు వీరిని తొందరగా గుర్తించగలుగుతూ ఉంటారు. కొందరు అసలు వీలాంటి వారిని ఎప్పుడూ గుర్తించలేనటువంటి స్థితిలోనే ఉండిపోతూ ఉంటారు. ఈ వేషధారణ వేసేటువంటి వారిలో మొదటి నుండి వేషధారణలో ఉన్నటువంటి వారు కొందరైతే, మరికొందరు కొంతకాలం ప్రభువుతో నడిచిన తర్వాత ప్రార్థనా జీవితంలో తగ్గిపోవటం వలన నటన అనేటువంటిది ప్రారంభిస్తూ ఉంటారు. ఈ రెండవ కోవకు చెందినటువంటి వారు సంఘాల్లో చాలా ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే మొదటగా వారు ప్రారంభించినటువంటిది బాగానే ప్రారంభించారు, సరైనటువంటి గ్రహింపు పశ్చాత్తాపములతోనే ప్రారంభించారు. అయితే కాలక్రమేపీ ఏం జరుగుతుందంటే, వాక్యములో ప్రార్థనలో వారు తగ్గిపోవటం వలన మిగిలినటువంటి వారందరితో సమంగా వారు కూడా కనబరుచుకుంటూ ముందుకు సాగాలని అంటే, వారు ఆ యొక్క అదే విధమైనటువంటి భక్తి జీవితంలో కొనసాగుతున్నారనేటువంటి భ్రమింపజేసేటువంటి ఉద్దేశం చేత ఏం చేస్తూ ఉంటారంటే, నటించటం అనేటువంటిది ప్రారంభిస్తూ ఉంటారు. అంటే నెమ్మదిగా తగ్గిపోతూ చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ కూడాను వీరు నీతియుక్తంగానే ఉన్నట్లుగా అందరికి ప్రదర్శిస్తూ ఉంటారు. మాటలు అదే విధంగా నీతిమంతుల్లాగానే మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడైనా సరే సంఘంలో చిన్న చిన్న తప్పిదములను ఖండించవలసిందంటే వీరు ముందు స్థానంలో ఉంటూ ఉంటారు. ఎందుకంటే వీరు ఆ స్థానంలో ఉన్నట్లుగా కనిపింపజేసుకునేందుకు వారు ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే, వీరంతకన్నా కూడా దౌర్భాగ్య పనులు చేస్తూ దిగజారిపోతున్నటువంటి వారే ఒక ప్రక్కన, కానీ వాటిని కనబడకుండా చేసుకుంటూ ఇతరులను చిన్న చిన్న తప్పులు చేసినటువంటి వారిని కరెక్ట్ చేసేటువంటి ఆ స్థాయిలో ఉన్నట్లుగా ఇతరులకు వారు తమను తాము కనపరుచుకుంటూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ విషయంలో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. మొదటి నుండి వేషధారణలో ఉన్నవారైతే అదొక టైపు, కానీ కొంతకాలం భక్తి జీవితంలో కొనసాగిన తర్వాత వెనుకకు జారిపోతున్నటువంటి వారు ఈ రకమైనటువంటి వేషధారణ మొదలు పెడితే కొంత జటిలంగా తయారవుతూ ఉంటుంది. ఈ యొక్క రెండవ కేటగిరీలో ఉన్నటువంటి వారిలో చాలా మంది ఉంటూ ఉంటారు. మొదటి కేటగిరీలో ఉన్నటువంటి మొదటి నుండి వేషధారణలతో సాగేటువంటి వారు కొంతమందే ఉంటారు, వాళ్ళని త్వరగా ట్రేస్ అవుట్ చేయొచ్చు. అయితే ఈ రెండవ కోవకు చెందినటువంటి వారిని ట్రేస్ అవుట్ చేయటము కష్టమే. అదే విధంగా వారు చాలా సంగమనకు డేంజరస్ గా తయారయ్యేటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. ఇలాంటి వారు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రెండవ కోవకు చెందినటువంటి వారు కొంతకాలము పరిశుద్ధులుగా విశ్వాసులుగా కొనసాగి ఆ తర్వాత ప్రార్థనలోనూ భక్తి జీవితంలోనూ తగ్గిపోతూ నటన జీవితం ప్రారంభించినటువంటి వారిని పసిగట్టాలంటే మొట్టమొదటిగా మనకు కావలసినటువంటిది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి అనేటువంటిది, ప్రేరణ అనేటువంటిది అవసరమై ఉంటుంది. ఇది మనంతట మనం చేయలేము. పరిశుద్ధాత్మ మనకు శక్తిని దయచేసి గ్రహింపునిస్తేనే గాని ఎవరు ఏ మెట్టులో ఉన్నారు, ఏ విధంగా ఉంటున్నారు అనేటువంటిది మనం అంచనా వేయటం అనేటువంటిది కష్టం. కాబట్టి నీకు నీవుగా పరిశుద్ధాత్మను కలిగినటువంటి వాడవై ఉంటేనే గాని ఇది నీకు సాధ్యపడేటువంటిది కాదు. నీవే జారిపోయి నీవే ఇలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే మరి యొక్క వ్యక్తి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడిని నీవు పసిగట్టాలంటే అది కుదిరేటువంటిది కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ అనేటువంటిది, ఆయన యొక్క నడిపింపు అనేటువంటిది మనకు ఈ విషయంలో అవసరమై ఉంటున్నది. రెండవది, తగినంత ప్రార్థన గమనింపు ఆత్మ పరిజ్ఞానం అనేటువంటిది అవసరమై ఉంటుంది. నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తి అయినట్లయితే దేవుడు నీ యొక్క జీవితంలోనూ నీ కుటుంబ జీవితంలోనూ నీ సంఘంలోనూ నీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సమాజంలోను జరగబోయేటువంటి విషయాలను గురించి నీకు తెలియజేసేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఈ విషయాలు అన్నిసార్లు నీకు తెలియచేయకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు నీకు తప్పనిసరిగా తెలియజేయబడుతూ ఉంటాయి. అది ఎవరికి తెలియజేస్తూ ఉంటాడంటే తగినంత ప్రార్థన కలిగినటువంటి వారు, ప్రభు యొద్ద ఎక్కువ సమయం గడిపేటువంటి వారు, తమ యొక్క జీవితాన్ని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో తమను తాము స్థిరపరచుకునేటువంటి వారు, వీళ్ళకి మాత్రం అది గ్రహింపు చేయబడుతూ ఉంటుంది. కాబట్టి తగినంత ప్రార్థన గమనింపు ఆత్మ పరిజ్ఞానం అనేటువంటిది చాలా అవసరం. ఇక మూడవదిగా, ముక్కుసూటిగా మాట్లాడేటువంటి ధైర్యవంతులు కావలసి ఉంటుంది. కొంతమందికి ఈ విషయంలో తెలిసినప్పటికీ ప్రక్కన ఉన్నటువంటి వారిని హెచ్చరించడం అనేటువంటిది ఎన్నడూ చేయరు. ఎందుకంటే ఏం దారిని అది పోతూ ఉంటుంది, మనం ఎందుకు చెడ్డవాళ్ళం కావాలి అనేటువంటి ఆ యొక్క తరహాలో చాలా మంది సాగిపోతూ ఉంటారు. అయితే ముక్కుసూటిగా మాట్లాడేటువంటి వారు, ధైర్యంగా మాట్లాడేటువంటి వారు ఈ యొక్క విషయంలో ప్రభువుకు అవసరమై ఉన్నారు. ఎందుకంటే దీనిని సరిచేయాలని అంటే ముక్కుసూటిగా మాట్లాడేటువంటి ధైర్యవంతులైనటువంటి దైవజనులు విశ్వాసులు కావలసి ఉంటుంది. తర్వాత, సేవ సమాచారం అనేటువంటిది ఒకరితో ఒకరు పంచుకోవటం అవసరమై ఉన్నది. చాలా మంది ఎవరి దారిని వారు సంఘమునకు వచ్చి వారి యొక్క పరిస్థితులు ఏవో చూసుకుంటూ అక్కడ ఉన్నటువంటి కొన్ని సంగతులను గురించి విని వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇలా కాకుండా ప్రార్థనకు ఎక్కువ సార్లు వారంలో కూడుతూ ఈ సేవ సమాచారములను, సంఘంలో జరుగుతున్నటువంటి విషయములను తరచుగా వారు షేర్ చేసుకునేటువంటి వారైనట్లయితే ఇలాంటి వాటిని త్వరగా పసిగట్టడానికి వీలవుతూ ఉంటుంది. ఈ నటన చేసేటువంటి వారి యొక్క పన్నాగములు మోసకరమైనవి అని గుర్తించేందుకు వాక్యంలోని సారాంశం అనేటువంటిది మనకు తెలిసి ఉండాలి. ఏసుక్రీస్తు సాతాన్ను ఎదిరించినప్పుడు వాడు చెప్పినటువంటి మాటలన్నీ కూడాను, వాడు శోధించడానికి ప్రయత్నించినటువంటి యొక్క వర్సెస్ అన్ని కూడాను బైబిల్లో ఉన్నటువంటివే. అవి యథావిధంగా మనం చూచినట్లయితే అక్కడ పప్పులో కాలేసే వాళ్ళమే, కానీ క్రీస్తు ప్రభు సమస్తము ఎరిగినటువంటి వాడు. అక్కడ ఈ రకంగా చెప్తే మరొక చోట మరో రకంగా చెప్పబడింది. కాబట్టి వీటన్నిటి యొక్క సారాంశమును పరిశీలించినప్పుడు దాని యొక్క అర్థం అనేటువంటిది, దాని భావం అనేటువంటిది, దాని ఉద్దేశం అనేటువంటిది వేరుగా ఉంటున్నట్లుగా మనకు తెలుస్తున్నది. కాబట్టి వాక్యాన్ని నువ్వు బాగా చదివేటువంటి వాడవై ఉండాలి. వాక్యం చేత వీటిని తిప్పికొట్టగలిగినటువంటి వాడవై నీవు ఉండాలి. చివరిగా చెప్పబడినటువంటిది ఏంటంటే, వారి అంతము వారి క్రియల చొప్పున కలుగును అని వ్రాయబడి ఉన్నది. అందరూ అందరినీ అన్నిసార్లు మోసం చేయలేరు. కొందరిని అన్నిసార్లు మోసం చేయవచ్చు, లేక అందరినీ కొన్నిసార్లు మోసం చేయవచ్చు, కానీ అందరూ అందరినీ అన్నిసార్లు మాత్రం మోసం చేయలేరు. ఈ విషయం చాలాసార్లు మనం విని ఉంటాము. కాబట్టి నీవు మోసగాడి అయినట్లయితే నీవు మోసగాడివి, ఆ విషయం ఒప్పుకొనవలసి ఉన్నది, దానిని సరిచేసుకునవలసి ఉన్నది. కొంతమందికి ప్రెస్టేజ్ క్వశ్చన్, చేసిందే మోసం, ఆ తర్వాత ఒప్పుకుంటానికి ప్రెస్టేజ్ క్వశ్చన్. నీవు మోసగాడివని బయటపడిన తర్వాత సహితము ఆ మాటను అంగీకరించేందుకు వెనుకాడేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. ఏమిటయ్యా నువ్వు ఇలాంటి పని చేసావు అని అంటే మాట్లాడకుండా ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాదు, సమాజంలో తల దించుకొని తిరగటానికి బదులు తల ఎత్తుకొని తిరిగేటువంటి వారు సహితం ఉన్నారు. ఒక ఆర్గనైజేషన్ లో ఒక అతను కొంతకాలం క్రితం వచ్చాడు. అతను ఈ పాలక వర్గం చొప్పున వాళ్ళల్లో ఒకడిగా వచ్చి అతను కూడా చాలా హడావిడి చేస్తూ ఉండేవాడు. అందరితో పాటు చాలాసార్లు అక్కడికి రావటం, తనకున్న టైం అక్కడ వెచ్చించటం అనేటువంటిది, అక్కడికి వచ్చి చాలా కన్సర్న్గా ఇదిగో ఈ యొక్క ఆర్గనైజేషన్ని మనం పైకి లేపాలి, ఇది అనేక మందికి ఉపాధిని కల్పించే విధంగా మనం దీన్ని తయారు చేయాలి అని ఈ విధమైనటువంటి సమయమును వెచ్చించటము, అందరితో కలిసి మాట్లాడటం అనేటువంటిది, చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పటం అనేటువంటిది చేస్తూ ఉండేటప్పటికి అందరు ఏమనుకున్నారంటే ఇతను కూడా చాలా మంచి ఉద్దేశములు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి పాలక వర్గంలో అతనికి కూడా ఒక పొజిషన్ ఇద్దామని అతనికి కూడా ఒక పొజిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది ఏ ఆర్గనైజేషన్ అంటే విదేశాల నుండి ఏదో కొంత సహాయం వచ్చినప్పుడు ఈ పేద ప్రజలకి కావలసినటువంటి ఆ యొక్క ఉపాధి దానికి శిక్షణ ఇచ్చేటువంటి విధంగా దాన్ని వాడవలసినటువంటి ఆ ఫండ్స్ అవి వస్తూ ఉండేవి. అయితే కాలక్రమంలో ఏం జరిగిందంటే కొంతకాలం అయిన తర్వాత ఆర్గనైజేషన్ అనేటువంటిది ఎవరెవరితోనైతే వ్యాపార లావాదేవీలు కలిగి ఉన్నారో ఇతను వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ బిజినెస్ పీపుల్ తోటి వేరే వేరే లాలూచి పట్టం అనేటువంటిది, ఈ డబ్బును కొంత కొట్టి వేయాలనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో వాళ్లతో మంతనాలు జరపటం అనేటువంటిది బయటకు వచ్చింది. బయటికి రాగానే అందరూ నవ్వుకున్నారు. ఏమయ్యా ఇంతకాలం నువ్వు మాట్లాడినటువంటిది, నువ్వు చేసినటువంటిది మంచి ఉద్దేశంతో కాదనమాట, నీ స్వప్రయోజనం కోరుతూ నువ్వు ఈ విధమైన పనులు చేసేవనమాట అని చెప్పి అతన్ని పక్కన పెట్టేశారు. అతను అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కానీ తల మాత్రం దించుకొని తిరిగేటువంటి వాడు కాదు. ఇక్కడ కాకపోతే మరో చోట ఉన్నది అన్న ఉద్దేశంతో మరొక ఆర్గనైజేషన్ తో చేరి అక్కడ దొళ్ళ కొడతాం మొదలు పెట్టినట్లున్నాడు. అక్కడ నుండి అతను ఏదో మేడ మెద్దె ఇంకోటి కట్టుకోవటం ప్రారంభించాడు. ఇలాంటి వారు ఎలా తయారైపోయారంటే క్రైస్తవ సమాజానికి ఒక చీడలాగా తయారైనటువంటి వారుగా అయిపోతూ ఉన్నారు. ఆ తర్వాత అతను చనిపోయాడని విన్నాను. సరే అతను చనిపోయినప్పుడు అతను సంపాదించినటువంటివి అతను తీసుకుని పోలేదు. కాబట్టి కొంతమంది చేసేటువంటి దౌర్భాగ్య పనులు ఏంటంటే ఈ మోసము చేస్తూ ఈ మోసముతోటి పాపపు సొమ్మును కొంత కొట్టివేసి ఈ సొమ్ముతోటి కుటుంబం మీద కూడా శాపం తెచ్చిపెట్టేటువంటి వారు తయారవుతూ ఉన్నారు. బోధకులు ఇలాంటి వారు కొంతమంది తయారవుతూ ఉన్నారు. ఉద్ధరిస్తాము అని చెప్పుకునేటువంటి వారు కొంతమంది ఇలాంటి వారు తయారవుతూ ఉన్నారు. కాబట్టి వీరిని మనం పసిగట్టి ముందుగానే బయటకు పెట్టినట్లయితే అప్పుడు సమాజంలో కొంత శాంతి సమాధానం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇక్కడ వాక్యంలో మనకు చెప్పబడినటువంటిది ఏంటంటే వారి అంతము వారి క్రియల చొప్పున కలుగును. అంటే నువ్వు ఏం చేసినప్పటికీ నీ క్రియలు అనేటువంటివి, నీ ఆలోచనలు అనేటువంటివి, నీ ఉద్దేశములు అనేటువంటివి ప్రభువుకు తేటతెల్లమైనటువంటివి. నీవు ప్రజలకు తెలియకుండగా ఎన్నన్నా చేయవచ్చు, కానీ దేవునికి తెలియకుండగా ఆయన యొక్క కనుసన్నల్లో నీవు లేకుండగా నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు తలంచేటువంటి తలంపుతో సహా నీ ఉద్దేశంతో సహా ఆయనకు ఎరుకైన కాబట్టి ఎవరిని నీవు మోసం చేయగలవు? నీ క్రియల చొప్పున నీవు ఏ విధమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నావు ఆ క్రియల చొప్పున నీ యొక్క అంతము ఉండబోతున్నదని దేవుని యొక్క వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నది. ఈ పనులు చేసేటువంటి వారు వారిని వారే మోసం చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. దేవుణ్ణి ఎన్నడనూ మనం మోసం చేయలేము అనేటువంటి ఆ విషయాన్ని గుర్తించరు. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుని మన హృదయమందు ఈ దినమందు ప్రభువునకు మనం ఎలా ఉంటున్నాము? నమ్మకంగా ఉంటున్నామా? వేషధారులంగా ఉంటున్నామా? వేషధారులంగా ఉంటూ మొదలుపెట్టినట్లయితే ఎప్పటి నుండి మొదలుపెట్టాము? ఎక్కడ తప్పిపోయాము? ఏ విధంగా తప్పిపోయాము? ఈ విషయములన్నీ మనం జ్ఞాపకం చేసుకుని ప్రభు యొక్క సన్నిధిలో మనలను మనం పరిశీలించుకుని పశ్చాత్తాపపడినట్లయితే ప్రభు కనికరించేటువంటి వాడై ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరము మనము మన యొక్క జీవితములను ఈ విధంగా సరిచేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ విధంగా సరిచేసుకున్నట్లుగా ప్రభు మనకు సహాయము చేయునుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడమైన తండ్రి, ఈ సాయంత్రం సమయమందు మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క చిన్న వాక్యం నిమిత్తమై మీ పాదములకు వందనములు చెల్లించుకుంటున్నాము. మీ వాక్యం మాలో పనించినట్లుగా సహాయం చేయండి. వేషధారణ అనేటువంటిది ఏ విధంగానైనా ఉండగలదు, అందరిలోనూ ఉండేటువంటిది. అయితే భక్తి సంబంధమైనటువంటి వేషధారణ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉండగలదు, ఏ విధంగా ఉండగలదు, ఏ విధంగా మేము మీ యొక్క గాడి నుండి మీ యొక్క మార్గము నుండి తప్పిపోగలము, ఏ విధంగా తయారవ్వగలము, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి ఏమిటన్నాయి అనేటువంటి వాటిని గురించి కొంత ఆలోచించగలిగాము. ప్రభువా, మా యొక్క మార్గములను మీకు అప్పగించుకొని మేము మమ్ములను మేము మోసం చేసుకునేటువంటి వారంగా ఉండకుంటున్నట్లుగాను మిమ్ముని అన్నడను మేము మోసం చేయలేమని ఎరిగినటువంటి వారమై మా మార్గములన్నింటినీ మీకు అప్పగించుకొని హృదయాంతరంగములో హృదయ శుద్ధిని కలిగి ముందుకు నడిచేటువంటి వారంగా మేము ఉండగలిగినట్లుగా మమ్మలను పరిశుద్ధపరిచి ముందుకు నడిపించండి. క్రీస్తునామం వందబెడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.